స్కూల్లో చేయాల్సిన కార్యక్రమాలు చెప్తున్నాను. మిత్రయాలయాన్ని ఏ మంత్రం చదివి చేయి చూసుకుంటారు, చేయి చూసుకున్న తర్వాత కాలు కింద పెడతారు. ఇప్పుడు ఇది మీ ఇళ్లలో కూడా జరగదు. అందరికీ బలవంతులు చేయగలరు, మీరు మొదలెట్టారని మీరు చేయకుండా అయితే మీరు చేసుకుంటూ ఉంటే అదే ఆకర్షిస్తుంది మనిషి. జీవించే విధానం చెప్తున్నాను. ఆహారం తీసుకుంటాను కూడా బ్రహ్మార్పణం, బ్రహ్మవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం, బ్రహ్మైన తేలగంతమే బ్రహ్మకర్మ సమాధి. దాని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ క్లాసెట్ వింటూ వెళ్ళాలి సీడీ. అంతే తప్ప మీకు ఒకసారి చెప్తే అర్థం అవ్వదు. నేను చెప్పింది కూడా చాలా క్లుప్తంగా చెప్పాను. అది మీరు వినగా వినగా దాని డీటెయిల్స్లోకి ఆ 20 పుస్తకాల్లోనే ఉంది. మీరు ఏ పుస్తకం గురించి కూడా మీరు వెతుక్కోకండి. మొత్తం అందులో ఉంది. 50 కోట్ల సంవత్సరాల వరకు పొలిటీషియన్స్ ఎలా ఉండాలి, బిజినెస్ మ్యాన్లు ఎలా ఉండాలి, సైంటిస్టులు ఎలా ఉండాలి, యాక్టర్స్ ఎలా ఉండాలి, టీచర్స్ ఎలా ఉండాలి, అందులో ఉంది బీజ రూపంలో. విశ్వశాసనం 120 శ్లోకాలు రఫ్గా. మేము విశ్వశాసనం మొత్తం చదివేవాడు చదవలేని వాడిని ఏం చేస్తారు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరామని అంటే శ్లోకం చదవాలా? గురపంచేది శ్రీరామ రామ ఇతి అంతే, మంత్రం అంతే. శ్రీరామ రామ రామ భూ భూ స్వ ఇక్ష కొడుతుందా? నేను మీకు గురుకుల సాధన చెప్తున్నాను అని చెప్పండి. ఇది ఏంటో అనుకోకండి. నేనేం చెప్పాను, నేను మీకు అర్థమవుతుంది. నిద్ర లేవాలి, నిద్ర లేచాక కరదర్శనము, సమాప్రార్థన, మనస్ఫూర్తిగా. నూతన నాకు భలే ఆనందం ఎక్కడొస్తుందంటే, ఒక చోట ఇక్కడ కదలే కాశీలో జరిగిన సంఘటన అక్కడే కదా నేనంతా చూసేది. అక్కడ జరిగిన సంఘటన చెప్తాను నేను. మంత్ర జపం అయిపోతుంది, సహస్రనామ స్తోత్ర పారాయణ అంతా అయిపోతుంది. ఇంకా ఆయన క్లోజింగ్ స్టేజ్లో ఉంటాడు. ఆ మంత్రం అంతా చదవడు, పుస్తకాలు చదవడు. నాకు చాలా చోట్ల ఏంటి అంటే, మన వాళ్ళతో కూడా ఎన్నిసార్లు చెప్పినా చేసే తప్పు అసలేంది, మొత్తం మన సాధన ఎందుకు అంటే అందరూ సుఖంగా ఉండాలి. పిండి వంటలు అవి చేస్తాం, చాలాసార్లు 2 రోజుల ముందు నుంచి పిండి వంటలు చేస్తాం. కానీ ఇదంతా ఎందుకు అంటే ఆ 15 నిమిషాలు తిరిగి అంచేత ఈ మొత్తం సాధన ఎందుకు మనం చేస్తున్నాము, మొత్తం మన ఉద్దేశం ఏమిటి అంటే, స్వస్తి ప్రజలను పరిపాలయంత. స్వస్తి జరగాలి, పరిపాలన క్షేమకరంగా జరగాలి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయం న్యాయేన మార్గేన మహీ మహిష. మహిషులు వాళ్ళు రాజులు న్యాయ మార్గంలో వెళ్ళాలి అని ఆ మంత్రం చదువుతూ మీరు ఇవంతా సదటం మొదలు పెడితే, అంటే భోజనం వచ్చి చేశాక తిండి తినకుండా అంటే అప్పుడు ఇంకో పని చేయకండి. ఇది ఆధారం అవసరం, దీనికోసం చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత. గురుకులంలో చెప్పాలి ఇది. ఎందుకని చెప్తున్నాను నేను మీకు, ఇదంతా మీరు ఏం చేయాలని అడుగుతున్నారు కదా. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రతిదీ కదా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహిష. కానీ ఎప్పుడు జరుగుతుంది? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. అవును ఉద్దేశం అవును అంటే అవును కాదు, గో అంటే ఇంద్రియాలు. కానీ ఇంద్రియానికి అధిపతి ఆవు ఉన్న సంగతి మర్చిపోయాము. భారతదేశానికి అది తెలుసు, గోరక్షణ అని ఉన్నప్పుడు భారతదేశం దేనికి మనం కలిగింది. కృష్ణుణ్ణి ఆవు లేకుండా ఊహించడం చూద్దాం మీరు. అవి కృష్ణుడికి తప్పలేదు, ఆ ఉపకరణాన్ని ఉపయోగించుకోవటం. గో బ్రాహ్మణేభ్య, బ్రాహ్మణం అంటే మీ పుట్టులతో కాదు బ్రాహ్మణం. జన్మన జాయతి శూద్ర 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 మొత్తులు చచ్చాడు మనసులతో. మను నువ్వు పుట్టగానే శుద్ధుడివే నయ్యా బాబు నువ్వు. మరి ఎప్పుడవుతావు నువ్వు? సంస్కారవంతుడు అంటే ద్విజత్వం పొందాలి. ఎవరు ద్విజత్వం పొందారు? గాయత్రి మంత్రాలు చూసిన వాడే బ్రాహ్మణుడు కాదు మీ దృష్టికోణంలో. క్షత్రియుడు కదా, వశిష్ఠుడు బ్రాహ్మణుడు కాదు. వాడు గాయత్రి మంత్రానికి ఆదర్శం. గాయత్రి మంత్రం బ్రాహ్మణుడు అంటే వాళ్ళు ఏ జాతిలో పుడితేనే, ఏ దేశంలో పుడితేనే. ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ ఎవడు, మెడిసిన్ చదివితే డాక్టరే ఎవడు, ఎవరు గాయత్రి మంత్రం ఈ జీవన సాధన గురించి చెప్తున్నాను. జీవన సాధన ముందు నిద్ర లేవటం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. గో బ్రాహ్మణేభ్య శుభమస్తుంది లోకా సమస్త సుఖినో భవంతి. మూడు లోకాల గురించి మాట్లాడుతూ ఉంటే మీరు భౌతికంలో ఒక దేశంలో ఒక రాష్ట్రంలో శాంతి రావటం లేదు. శాంతి ప్రయత్నం వల్ల కాదు, సాధన వల్ల వస్తుంది. సాధన ప్రయత్నానికి తేడా చూడదు. ప్రయత్నం అన్నది ఎఫర్ట్, సాధన అన్నది తెలిసింది చేయటం. తెలంగాణ మీకు ప్రయత్నం దేనికి చేస్తాం? తెలియని దానికి చేస్తాం. సాధన తెలిసింది వంట పట్టించుకోవడానికి చేస్తాం. తెలంగాణ రెండింటికి సాధన అంటే అంటే సాధన చేయటం అంటే మీరు ప్రయత్నించను, మీకు తెలుసు ఏం చేయాలి. కాల్ డ్రైవింగ్కి సాధన చేస్తాం. మొట్టమొదటి రోజు కాల్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాడికి తెలుసు గేర్లు మార్చాలి, బ్రేక్లు వేయాలి, స్టీరింగ్ తలపాలి, కానీ సాధన లేదు. అంటే మీరేం ప్రయత్నించటం లేదు. ఏంటి తెలుసు, ప్రయత్నం అంటే తెలుసుకోవటానికి ప్రయత్నించటం. అర్థమైందా బాబు? మీరు సాధన మీకు తెలుసు ఆల్రెడీ ఏం చేయాలో. ఆచరణలోకి రావటం గురుకులలో ఈ ఆచరణలు రావాలి. లోకా సమస్త సుఖినో భవంతు అక్కడతో ఆగిపోతుంది. మరి అది ఎలా జరుగుతుంది? సుఖం అంటే ఎప్పుడు వస్తుంది? ఖాళీ వర్షపు పర్జన్య. పర్జన్య అంటే వర్షం అనేటువంటి మూర్ఖత్వం చాలా మందికి ఉంది. పర్జన్య అంటే ప్రాణధార. పర్జన్యుడు అంటే ప్రాణశక్తి ధార. సకాలంలో ఆ ప్రాణశక్తి కురుస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చి కూర్చుని కూర్చోబడ్డ కాలే వర్షత పర్జన్య పృథ్వీ సస్యశాలిని. వర్షంతో సస్యశాలిని ఎవరు? పృథ్వీ. మీకు తెలియటం లేదు అది. పర్జన్యుడితో అవుతుంది. పర్జన్యుడు అంటే ఎందుకు? ఒక ఎకరం భూమి ఉంది, ఇక్కడ మీరు దున్నుతున్నారు, ఒక పంట వేశారు. పంటలో ఆ పంట పండటానికి ఏం కావాలి? సస్యం అవసరం, అంటే ఫెర్టిలిటీ. అర్థమవుతుందో చెప్తుంది. భూమి నుంచి మీకు సారం రావాలి. ఒక పంట వేశారు, మళ్ళీ దున్నారు, మళ్ళీ పంట వేశారు, అలా ఐదారు పంట వేసాక ఏమవుతుంది? మరి సారం తగ్గటం లేదు. మీకు అది ఎప్పుడైనా తెలుస్తుందండి. ఎప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ జరిగింది, ఇప్పుడు పోతుంది. పర్జన్యుడు పట్టుకోవటం జాతీయ ఉంటుంది మీకు. కాలే వర్షతు పర్జన్య. అంతరిక్షం నుంచి భూమికి సారం దిగుతుంది. అందువల్ల మీరు ఎన్ని పంటలు వేసినా అది దిగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, దిగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ప్రాణ వర్షిస్తుంది, పనికిలంది వదిలేస్తుంది విత్తనం, పనికి వచ్చేది తీసుకుంది. ప్రాణ వదిలేసింది అపాన మొత్తం ఆ చెట్టుకి సమానంగా కావలసిన శక్తి వెళ్తుంది. అది ఆ ప్రాణాపాన సమాయుక్త. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ప్రాణాపాన సమాయుక్త పచారం ఏంటంటే తెలియదు. మీరు తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఈ దేని ఆహారాన్ని మీరు తీసుకోవటం. ఇప్పుడు క్యాప్సూల్ వేసుకుంటారు, మందు క్యాప్సూల్ లోపల ఉంది. క్యాప్సూల్ మందు కాదు. క్యాప్సూల్ అంటే అర్థం దాన్ని పైన కోటింగ్ ఉంటుంది, అది కవర్ మాత్రమే. కానీ కవర్ లేకుండా మందు ఎలా వస్తుంది దగ్గరికి? అని చెప్తే లోపల ఉన్నది ప్రాణం, కవర్ అపానం. లోపలికి వెళ్ళకేమో మరి అది ఎక్కడికెళ్ళ లోపలికి వెళ్ళాలి ఆ మందు సమానం. చేత ఇదేదో అర్థం కానీ కాదు. ఆ భాష మర్చిపోయి మనం ప్రాణ పాన సమాయుక్త పచారం తెలియదు. ఇది గురుకులాల్లో నేర్చుకోండి. గురుకులాల్లో నేర్చుకునే ముందు మీ ఇంటిని గురుకులంగా మార్చుకోండి. మీకోసం మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి కరపట్టుకుని మీరు చేయండి అన్నది మీరు చేసుకుంటూ ఉంటే వాళ్ళే చేస్తారు. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడింది. ఇతరులకి నేర్పడం కోసం కాదు మనం చేస్తుంది, మనం నేర్చుకుంటాం. కానీ నారాకోడూరు కాకపోయినా వచ్చిన వాళ్ళందరికీ కనబట్టుకుని నేర్పించాలి. కాలి వర్షది పర్జన్య పృథ్వీ సస్యశాలిని. ఏ పృథ్వీ? ఈ పృథ్వీ కూడా, దేహం కూడా ఒక పృథ్వీ. ఎందుకు? ఇది పృథ్వీ. చంద్రమ మనసో జాత. మనస్సే చంద్రుడు. సూర్యాత్మ జగతస్తుష ఆత్మ సూర్యుడు. సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ, భూ, భువ, స్వాహ, ఆప, జ్యోతి, రసం. నేను చెప్పలేదు భూ భువ స్వయంతో పట్టుకోండి, తర్వాత చెప్తాను. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని. దేశోయం క్షోభలేమిటో ఈ శరీరానికి ఏ క్షోభం ఉండకూడదు. రోగాన్ని గురించి మాట్లాడకూడదు. రోగాసులు ఉండదు ఋషులకి. క్షోభం ఉంటుంది, బాధ ఉంటుంది, అట్లా అన్యాయం జరుగుతున్నప్పుడు. అది కూడా ఉండకుండా ఉందిగాక. బ్రాహ్మణ సంత నిర్భయ, కాస్మిక్ ఎనర్జీ, బ్రాహ్మణత్వం, విశాలత్వం, ప్రపంచాంతరం నువ్వు ఒక భాగం, అఖండ మండలాకారం, వ్యాప్తమైన చరాచరం. యత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురువే నమః. ప్రతి చోట ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు కనుక వాళ్ళకి ప్రతి చోట అది ఉన్నప్పుడు ఎవరికి ఎవరితోనూ బాధ వేయదు. కాలే వర్షతి పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంత నిర్భయ. తర్వాత సర్వే భవంతు సుఖిన, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయ. పుత్ర కుశిన సంతు, పుత్రిణ సంతు పౌత్రిణ, నిర్ధన సధన సంతు, జీవంతు శరద. ఇది మన లక్ష్యం, ఇది మన గోల్. దీనికి మీరు అడుగులు ఎట్లా వేస్తున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు అన్నది ఈ క్లాసులో నేను చెప్తున్నాను. ఇవాళ చెప్పాను కదా మీకు ఫైనల్ కొటేషన్స్. అసలు మీరు చేయాల్సిన పని మీ ఇంట్లో మీరు చేసుకోండి. నరకోడు కాకవాడిలో దీనికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పరచుకోండి, సమయదానం ఇచ్చి మీరు అక్కడ ఉండి తీరాలి. మీకు దీని ప్రాముఖ్యత తెలిసినప్పుడు మాకు టైం లేదు, ఇది లేదంటే జై గురుదేవ్. మీకు టైం వచ్చినప్పుడే వస్తారు. కాలం యొక్క తాండవం జరుగుతూనే ఉంటుంది, కానీ ఈ టైం మిస్ అవుతే ఇన్ని వేల జన్మల నుంచి పుట్టిన మీరు పరీక్ష రాయడం మానేసినట్టు అవుతుంది. సమయదానం ఎక్కడ ఇవ్వాలి మీరు? అక్కడ తప్ప ఇంకెక్కడ ఇవ్వక్కర్లే. ఆ తర్వాత టైం ఇవ్వకపోతే ఇంకోసం మిగలాలి టైం. అక్కడ మూడు రోజుల్లో నాలుగు రోజులు పెడతారు. తర్వాత మీ ఉన్న ఏరియాలోనే ఉండేది. అక్కడ ఈ గురుకులం స్టార్ట్ అవ్వాలి. దీంట్లో శంఖము చక్రము చాలా ఇంపార్టెంట్. దైనందిక జీవితంలో మీరు రెండు ఉపయోగించుకోవాలి. ఒకటి చక్రం. చక్రం అంటే ఈ చక్రం కాదు, కరెంట్ అంతా చక్రమే. పాజిటివ్ నెగిటివ్ కలుస్తూ ఉంటాయి. ఎక్కడ కలుక్కిపోయినా లైట్ వెళ్ళదు. ఈ చిన్న చక్రం, పెద్ద చక్రం, పెద్ద చక్రం, పెద్ద చక్రం, అలా చక్రాలు వెళ్తూ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ అక్కడి నుంచి వచ్చే చక్రము మీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి కూడా చిన్న చిన్న చక్రాలు. స్విచ్ ఆఫ్ ఆన్లో చక్రం బ్రేక్ అవుతుంది. చక్రం అంటే అర్థం కదా, ఎలక్ట్రిక్ సర్క్యూట్. దాని తర్వాత వాక్శక్తి. శంఖం, వాక్శక్తి, చక్రము, ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఇవి రెండు కరెక్ట్గా ఉండాలి. శంఖం, చక్రం, ఈ శంఖాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. దక్షిణావర్త శంఖను అది కూడా అందరికీ మీరు ఇవ్వాలి. ఈ చక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో శంఖం చక్రం లేని విషయంలో ఎప్పుడైనా చూశారా మీరు? ఇంకో రెండు రోజులు ఇప్పుడు గద పెట్టిన బాధ్యత లేదు. మనం పద్మం వదిలేస్తే ఇంకెట్టి దాన్ని ఉపయోగించుకోవటం లేదు. శంఖం చక్రం ఉపయోగించుకోవాలి. అంతే, ఇంకో భాషలో దాన్ని చెప్పాలంటే ఆడియో విజువల్, కంప్యూటర్ కానీ టీవీ కానీ ఆడియో ఉంటుంది కదా. ఆడియో అన్నది ఏంటి? శంఖం, అదే వాక్. చక్రం ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉండకపోతే టీవీ ఆన్ కాదు, విజువల్. అంతే కదా, ఇది కరెక్ట్గా రావాలి. చూడటం రావాలి, మాట వాక్యం రావాలి. ఇప్పుడు నేను ఇది చూసినప్పుడు తల కిందని నాకు కనిపించదు, కళ్ళజోడని ఉన్నా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. కానీ నాకు అర్థమైపోయింది కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. చూస్తాను, చూడటం కావాలి. అంతేకాదు నేను చూశానండి. గురువు దగ్గరికి కొత్తగా వెళ్ళాడు ఒక శిష్యుడు, నాకు పని అప్ప చెప్పండి. ఆ రోజు గురువు గారు ఏం చేస్తున్నారు అంటే ఆశ్రమానికి ఒక వీక్కి కావాల్సినటువంటి సామగ్రి కనుక్కోవటానికి వెళ్తున్నారు. సరే వెళ్తున్నాడు, మరి నాకు పని చెప్పడండి, ఇప్పుడే కదా వచ్చావు, కాస్త చూసుకో అన్నాడు. సరే సామానంతా బండిలో వేసాడు. బండి వేసాక నువ్వు చూసుకుంటూ వెళ్ళాడు. ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికి బండిలో ఒక సామాన్ లేదు. ఏమయ్యా నేను చూడమన్నాను కదా? అవునయ్యా చూస్తూనే ఉన్నాను. మరి సామాన్లు పడిందండి, సామాన్లు పడుతూ వచ్చాయండి. మరి నువ్వేం చేసావు? చూస్తూ ఉన్నాను. మన చూపులు అలా ఉంటాయి. సూక్తం అంటే అర్థం కరెక్ట్గా చేయండి, వింటామంటే ఆచరణ చేయండి. అది కొంచెం ఆ భావన రాకపోతే కష్టం. గురుకులంలో ఇది నేర్పండి, మీరు ఆచరించటం కావాలి. ఎంత విషయం తెలిస్తే మాత్రం ఆచరించకపోయాక అంచేత నేను ప్రాణాయామం దగ్గర ఆపాను. నేను గురుకులంలో ఆహారం ఎలా తీసుకోవాలో నేర్పాలి. దాని తర్వాత ఈ జన్మతో పాటు చేసేటువంటిది, పుట్టుకతో అందరూ జన్మ సంస్కారాలు ద్వయ వచ్చేదే. ఈ సంస్కారాల వల్ల ద్వయవచ్చు. మన భారతీయ సాంప్రదాయంలో 16 సంస్కారాలు చాలా ఇంపార్టెంట్. అసలు యాక్చువల్గా 32 ఉన్నాయి. మీరు పురాణాల్లో కనుక చూస్తే 48 సంస్కారాల గురించి చెప్తాడు. 16 సంవత్సరాలు లేచి ఠక 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 చెప్పమంటే ఎవరు చెప్పలేరు. ఎవరు అంటారో నా ఉద్దేశం నేను చెప్పలేను. సంస్కారాలను పేర్లే చెప్పలేని వాడికి ఇంకా సంస్కారాలు ఏమొస్తాయని నా పెద్ద డౌట్. ఈ సంస్కారాలు ఎన్ని విధానం ద్వారా వస్తాయి? నేను ఆశ్రమంలో చేసే కార్యక్రమాలు చెప్తున్నా అర్థమే కదా. గురుకులం గురించి చెప్తున్నాను అంతే తప్ప నేను లెక్చర్ ఏమంటాను. నేను మీరు బయటకు వెళ్ళాక మీ ఇల్లు ముందు ఇలా మారాలి. చెప్పింది ఆహారం ఎలా తీసుకోవాలి, నిద్ర ఎలా లేవాలి, ఎలా పడుకోవాలి. నిద్ర ఎలా లేవాలి అనేది డైరీలో ఆత్మబోధ. డైరీ గురించి కూడా చెప్తున్నాను నేను. రాత్రి ఎలా పడుకోవాలి, తత్వబోధ. మరి మధ్యకాలంలో మీరు రెండు పనులు చేయాలి, భజన మననం. భజన అంటే చక్క భజన చేయడం కాదు. భజన చాలామంది చేస్తున్నారు. ఆ భజన తప్పు అని నేను అంటే అది ఓకే, కానీ మన భజన వేరు. భజన అంటే అర్థం ఏంటి అంటే భగవంతుడితో లింక్ అయ్యేటటువంటి జనుల బృందము. భజన, భ అంటే వెలుగు, జన అంటే మనుషులు. వెలుగు కోసం చేసేది, వెలుగు కోసం ఎక్కడి నుంచి చేస్తామన్నా గాయత్రి మంత్రంలో చేస్తాం. ఓం భూర్భువస్సు తత్సవితురువలేని భర్గోదేవస్య ధీమహి ధీమహి ప్రతిదేవతని చెప్పాను కదా గాయత్రి మంత్రం గురించి. ప్రతిరోజు పొద్దున్న మినిమం 30 నిమిషాలు, మ్యాక్సిమం 1 అవర్ భజనకి. భజన అంటే గాయత్రి మంత్ర సాధనకి. ఈ గాయత్రి మంత్ర సాధన ఎలా చేయాలి అని నేను పుస్తకం చెప్పాను. ప్రజ్ఞావతార కథామతో సీరియస్గా చదవండి. అది 6 నెలలు చేసిన వాళ్ళు శరీరం రంగు బంగారు రంగుగా మారుతుంది, గ్యారంటీగా మారుతుంది. మరి నేను సంవత్సరాల పాటు చేస్తున్నాను అంటే మీ దృష్టి కరెక్ట్గా లేదు. ఈ దృష్టి ఎక్కడ ఉండదు. శ్రీనాథ శర్మ ఆచార్య గురుదేవు చెప్పారు, అది అలా చేసిన వాళ్ళకి మొత్తం శరీరం స్నానమే అయిపోతుంది. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఒక సంఘటన చెప్తారు. ఆయన శరీరం అంతా బంగారు రంగులోకి మారిపోయి అది ఏం పెట్టుకునేవారు కూడా కంకణం పెట్టుకుంటే కనిపించేది కదా, అది కలిసిపోయే శరీర పరమతో. అప్పుడు కొన్ని నెలల అవస్థ పట్టాడు తల్లి వద్దు నాకు, మనకు కావాలి, ఆయన కొద్దిగా మనకి ఇంట్లో కదండి. అంచేత ఆ హేమావరణం, ఆ బంగారు సూర్యకిరణం లోపల కల్పించుకోవాలని చెప్పాను ఉజ్జయ ప్రాణాయామంతో. ఇప్పుడు ఉజ్జయ ప్రాణాయామం చేయండి. నిరంతరం చేసుకోండి. మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు కదా, గుర్తొచ్చి పీల్చుకోవాలి. లేదు కదా, ఇది ఒక 2 రోజులు అలవాటైపోతే అదే జరుగుతుంది. ఇంకా ఇది కాకుండా మీరు పీల్చడం కష్టం అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చప్పుడుకి వద్దు, కానీ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను నేను. గొంతుకుతో గాలి పీల్చాలి, మీరు ముక్కుతో గాలి. ముక్కుతో ఎలా పీలుస్తాం, ఇది భస్త్రికా ప్రాణాయామం అంటాం. ఉదాహరణ వాయువుని రేస్ట్ చేసేటటువంటి ప్రాణాయామం ఉంది. ఉజ్జయి ఉదాహరణ వాయువుని జయిస్తుంది. చూసుకోండి, గొంతులోంచి గాలి వెళ్తుంది, ముక్కుతో వెళ్తుంది, తేడా అర్థమైందా? ముక్కుతో వెళ్తుంది, ముక్కుల స్పర్శ లేదు మీకు. ఇది థైరాయిడ్ గ్లాండ్స్లో ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు అందరికీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఎలాగో థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే నీకంటే మీరు మెటబాలిజం రేట్ అయిన ఉంటుంది శరీరంలో. అహం వైశ్వానరో భూత్వ, వైశ్వానరుడన్నా మెటబాలిజం అన్నా ఒకటే అర్థం. సంస్కృతం ఇంగ్లీష్లో మెటబాలిజం అంటాం, సాంస్క్రిట్లో వైశ్వానరుడు అంటాం. ఇంకా మెటబాలిక్ రేట్ దీంతో కరెక్ట్ అయిపోతుంది. ఇంకా మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏమి థైరాయిడ్ గ్లాండ్స్తో ప్లస్ థైరాయిడ్ గ్లాండ్లో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏంటి అంటే అది కరెక్ట్గా పనిచేస్తే విషయం కూడా అడిగిపోతుంది. విషయం కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. అది ఎప్పుడు ఉద్యోగం ప్రాణాయామం చేసిన చూపిస్తానంటే చాలా ప్రమాదం. వెళ్తున్నప్పుడు కడుపు లోపల వెళ్ళాలి, చూస్తున్నప్పుడు బయటకు వస్తుంది, ఫస్ట్ చూసుకోండి. అది ప్రాక్టీస్ చేసుకోండి. గుర్తున్నప్పుడు చూస్తూ చేయండి. ఇలాంటప్పుడు దాని మీద మనసు పెడితే నేను చెప్పేది అర్థమవుతుంది కనుక దాని పని దాన్ని చేసుకునే ఉండి నేను చెప్తున్నది వినండి. ఇది గురుకులంలో నేను నేర్పాలి. ఊపిరి ఎలా తీసుకోవడం చాలామంది శ్వాస కోసం ఊపిరితో నిండాలి, గాలితో నిండాలి. మన గాలి ఇంతవరకు వెళ్తుంది అసలు, తర్వాత వెళ్ళదు అసలు గాలి. నువ్వు పీల్చుకునే గాలి మామూలుగా పీల్చుకుంటున్నావు కదా, ఇప్పుడు లోతుగా పీల్చుకోండి మీరు అందరూ. తేడా తెలిసిన అంత గాలి లోపల పట్టాలి జాగా ఉంటే, నువ్వు ఇంత గాలి పీల్చి నా ఆరోగ్యం పాడైపోయిందంటే ఇంకా ఆరోగ్యంగా ఉన్నారో అంత గాలి పీల్చండి. ఆ వైశ్వానుడు పాపం ఏదో అవస్థపడుతున్నాడు. జర ఊపిరి పీల్చుకోవడం ముందు నేర్పాలి. గురుకులాల గురించి చెప్తున్నాను నేను, ఇది నేర్పాలి. మీరు అక్కడ కర్ర పట్టుకుని గాలి పీల్చుకుంటున్నారా, కరెక్ట్గా పీల్చుకుంటున్నారా? దీన్ని యోగిక్ బ్రెత్ అంటాం. మొత్తం ఊపిరితిత్తులు నిండాలి. మీకు ఆ శరీరంలో ఆటోమేటిక్గా తేడా వస్తుంది. గాలి వదిలేసాం, తేడా పిలుస్తుందా శరీరం? అలా ఉండాలి. ఆ గాలి ఎలా పీల్చుకున్న వాళ్ళకి అసలు రోగాలు రావు, ఉన్న రోగాలు పోతాయి. ఇంత బలగుద్ధి ఎందుకు చెప్తున్నానంటే, 3.5 సంవత్సరాల పెట్టి చావు బతుకుని ముందు ఉన్నామని ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాను. రాత్రిలో మీకు మీకు మాట 7 రోజుల్లో మీకు తెలుసు కదా చేత అంత ఎఫెక్టివ్. ఇంకంతకంటే నేనేం ప్రూఫ్ ఇస్తాను? అయినా మీరు చేయలేరు అంటే మీకు హెల్త్ అక్కర్లేదు. మీరు త్యాగధనులు, మీరు ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు. కానీ నా సలహా వినండి, ఆరోగ్యాన్ని త్యాగం చేసుకోకండి. కానీ ఆరోగ్యం అంటే కూడా మీకు తెలియదు ఏంటో, నెగిటివే మాట్లాడుతున్నాడు. అరోగ స్థితి, మనకి అరోగ స్థితి కాదు కావాల్సింది, స్వస్థ స్థితి రావాలి, స్వాస్థ్యము కావాలి. ఆత్మచేతనత్వంలో ఉండి పనులు చేయాలి, అది నేర్చుకోవాలి. మీరు ఆరోగ్యమో ఆరోగ్యమో అంటారంటే రోగం ఉందో రోగం ఉందో, ఉన్నదే రోగాలు ఏం చేస్తారో చేసుకోండి. ఇదిగో 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీ ఊపిరి అలా మారిపోతుంది, అలవాటు. అందుకంటే ఇంకేంటి, ఇంకోటి ఏం చెప్పాను, దీంతో పాటు డీప్ బ్రీదింగ్తో పాటు ఉజ్జాయి కలపండి. ఉజ్జాయి కలిపితే ఏమవుతుంది? మణిపూరకం, అనాహతం. దీన్ని శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ట. తప్పు చెప్పాను, ప్రజ్ఞ, శ్రద్ధ, నిష్ట. హృదయం శ్రద్ధస్థానం, ప్రజ్ఞ శిరస్సు, ఇది నిష్ట. ఈ ఆటోమేటిక్గా ఈ మూడు మీరు, ఈ మూడే గాయత్రి మంత్రం యొక్క ఉద్దేశం. మనుషుల్లో మనకి శ్రద్ధ ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి. శ్రద్ధ ఏంటి? ప్రజ్ఞకి ఆధారం. హార్ట్ నుంచి బ్లడ్ వెళ్ళకపోతే నీకు ప్రజ్ఞ ఉండదు. ఎంత తెలివితేటలు ఉన్నా బ్రెయిన్లో బ్లడ్ వెళ్ళలేదు అనుకోండి, ఏమవుతావు? కోమాలోకి పోతావు. చేత శ్రద్ధ, ఈ శ్రద్ధ దేనికి ఆధారం? ప్రజ్ఞకి. ఈ ప్రజ్ఞ ఏం చేస్తుంది? నువ్వు చేసే పని మీద నిష్ట కలుగజేస్తుంది. నిష్ట అంటే ఒకొక్కడు ఒకడు ఇంజనీరింగ్ చదివాడు, ఇంజనీరింగ్ బుక్స్ చదువుతాడు, ప్రజ్ఞ. మెడికల్ కాలేజీలో మెడికల్ బుక్స్ చదువుతాడు. కానీ ఇద్దరికి ఏంటి? శ్రద్ధ ఆ డిగ్రీ కావాలి, వాడు చదివే డిగ్రీ కావాలి. శ్రద్ధ ఈ ప్రజ్ఞకి ఆధారం. కానీ దానికి ఏం చేయాలి? వాడు నిష్టగా పనిచేయాలి. ఇది మీరు గురుకులంలో చెప్పాలి. శ్రద్ధ, హార్ట్, ప్రజ్ఞ, నిష్ట, ఈ మూడే. ఉజ్జయ ప్రాణాయామంతో ఈ మూడు ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. బాగా అలవాటు చేసుకోండి. ఇప్పుడు మీకు డౌట్ లేదు కదా ఏం చేయాలి? మీరు నారకోడల్లో అయినా కాకు వాయిదాలని ఇవే ముందు ఇది నేర్చుకోవాలి, ముందు జీవించే కళ నేర్చుకోవాలి. ఆధ్యాత్మికత అంటే నేను దాంతో మొదలెట్టండి. జీవించే కళ తెలిస్తే సరిపోదు, జీవించే విజ్ఞానం తెలియాలి, సైన్స్ తెలిస్తే సరిపోదు, టెక్నాలజీ తెలియాలి. ఎలక్ట్రిసిటీ అనే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఫారడే కనిపెట్టిన ఎలక్ట్రిసిటీ ఇప్పుడే మారిందా? ఎలక్ట్రిసిటీ ఏం మారలే. ఏం మారుతుంది? టెక్నాలజీ మారుతుంది. మారుతున్న టెక్నాలజీకి మళ్ళీ ఆరణ్యకాలు కావాలి, ఆరణ్యకాలకి మళ్ళీ తీర్థం కావాలి. అంటే మీకు అందరికీ నేను శాస్త్రం ఇస్తున్నాను, మీరు తీర్థయాత్రలు మానేయండి. ఏ తీర్థానికి వెళ్తారు? శాంతికి వెళ్తారు. వెళ్ళి చూడండి అక్కడ డే కార్యక్రమం ఎలా ఉందో. ఆత్మబోధ తత్వబోధ లేవగానే నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను ఉద్యోగాన్ని కాదు, నేను ఆత్మవని జీవిస్తాను అన్న నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్నాక స్నానం అది చేసుకున్న తర్వాత భజన చేసుకుంటారు. భజన అంటే ఏం చెప్పాను? గాయత్రి ఉపాసన సాధన. ఉపాసన సాధన దేని గురించి చెప్తున్నాను? ఆత్మబోధం అంటే అర్థమైంది కదా. లేవగానే నేను ఆత్మని అనేది మర్చిపోయారు. అందుకే పొంది గురుదేవులు చెప్తారు, అసలు మీకున్న రోగం ఒకటేనండి, ఒక మతి మరపు ఉంది మీకు. ఆత్మ విస్మృతి ఉన్నది. ఆత్మ విస్మృతి నుంచి ఎలా పోవాలి? మీరు అర్జునుడు చెప్పినట్టు నేను చెప్పుకోవాలి. నష్టో మోహ స్మృతి తత్ప్రసాద ఆత్మయ అది మీ అంతటి మీకు రాదని గుర్తుంచుకోండి. ఇప్పుడు గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం ఎప్పుడే ఉండాలి? వాడికి ఇచ్చే సామర్థ్యం ఉంటే. గురు పీఠాన్ని చెప్పుకుని నేను గురువు అనుకుంటే ఏం కాదు. ఆ అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో శ్రీరామ శర్మ ఆచార్య ఒక్కటి. నా గురువు అని నేను చెప్పటమే. మీకు 40 మంది గురువులు నాకు ఉన్నారని తెలుసు. కాశీలో ఆనందమయ్యమ్మ కూడా నా గురువే, కీనారాం బాబా అనే ఆయన కూడా నా గురువే. అలా చాలామంది గురువులు ఉన్నారు. చాలా ఉచ్చస్తే ఆనందమయ్యమ్మ పేరు ఉన్నారు కదా. ఇందిరాగాంధీ కూడా గురువు. ఇంచేత గొప్పకు చెప్పటమే, ఇంతమంది గురువుల దగ్గర ఉన్నవాడు ఈయన దగ్గరికి వచ్చాక 70 రూపాయలు ఆగిపోయాయి. దాని గురించి చెప్తున్నాను, మీరు తెలుసుకోగలగాలి. గురువుని మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి అండి. దీని తర్వాత ఇంకా ఎవరు 50 కోట్ల సంవత్సరాల వరకు ఇంకా గురువు రాడు రాడు రాడు. మరి ఎవరు వస్తాడు? పంధ వస్తుంది. ఐన్స్టీన్ డిస్కవర్ చేసాడు. ఐన్స్టీన్ డిస్కవర్ చేసిందన్నా మళ్ళీ ఐన్స్టీన్ కంటే బాబు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారో కొత్త నియమాలు వస్తాయి. కానీ 2వ క్లాస్ వాడు కూడా ఐన్స్టీన్స్ లా చెప్పగలడు. అంటే 2వ క్లాస్ చదివిన వాడు ఐన్స్టీన్ కంటే గొప్పవాడా? కానీ ఐన్స్టీన్ శిష్యుడు. భావోద్వంతం కదా. ఆయనలో చెప్తున్నాను, ఇంకా పృథ్వీ గ్రహానికి మానవ జాతికి కొత్త గురువు అక్కర్లేదు. కానీ ఈ పంధ కంటిన్యూ చేయాల్సిందే. ఇప్పుడే చాలామందికి ఆయన ఏం చెప్పాడో తెలియదు. ఆ 20 పుస్తకాలు అందుకే ఆయన చివరి రోజుల్లో రాశాడు. ఆయన శరీరం వదిలేసి ముందు రాసి చెప్పాడు, నేను ఇన్నాళ్ళు ఇన్ని జన్మల బట్టి నేను రా ఇన్ని జన్మల బట్టి అనే మాటని అండర్లైన్ చేసుకోండి. ఒక కబీరు, ఒక సమర్థకుడు రామదాసు, ఒక శ్రీరామకృష్ణ పరమహంస యొక్క చర్మస్థాయి కాదు ఆయన చెప్తున్నది. ప్రపంచంలో గురుతత్వము ఒక చోట నుంచి వస్తుంది. నిన్న వస్తుంది శంకర్ చూపించాను మీకు గుర్తుంది, ఉసర బొమ్మ కూడా చూపించాను. ఇది మార్గశిర దత్త జయంతి నాడు వస్తుంది. మళ్ళీ సంవత్సరానికి ఆ రోజే వస్తుంది. చేత మీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని చేస్తామంటే ప్రకృతి ఏమనుకోదు. ఎండాకాలంలో మన టైం ఉందని తుంది విత్తనాలు వేసేస్తే పంట గంగలో దిగుతుంది. ఇది అనమాట ఆ శంఖం చూపించని. పొజిషనింగ్ చూసుకోండి. ఇప్పుడు ఈ కొన బయట వైపు ఉండాలి. శక్తిధార లోపలికి వస్తుంది. ధ్రువ నక్షత్రం, సప్త ఋషులు, విష్ణుపాదము, పృథివీ, బ్రహ్మపాదము, శివపాదము, ఈ 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లైన్లో ఉంటారు. అది ఒకే పూర్ణిమ నాడు జరుగుతుంది దత్త పూర్ణిమ. ఇప్పుడది అప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద గాయత్రి ప్రదేశంగా మార్చారు. మీరు మార్చలేరు, నేను మార్చలేను, ఆయన మార్చగలడు. దానికి ఇచ్చింది ఆయన ప్రణాళిక. దానికి అనుగుణంగా మీరు జీవిస్తే నష్టో మోహ స్మృతి లబ్ధ తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ. ఇంకా నాకేం అనుమానమే లేదు. మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది, అదే చేస్తాను. కరిష్యే వచనంత అని మాట వింటాను కాదు చేస్తాను అన్నాడు. కనీసం అక్కడైనా కరెక్ట్ వర్డ్ పడింది, వింటాను అనలే. కరిష్యే వచనంతవా, ఇది మనం చేయాల్సింది, ఇంకా అటు చేయి డైరీకి. మీకు అర్థమవుతుందో నేను చెప్తానండి, మీరు మళ్ళీ అనుమానం పడకండి. నేను ఏం చేయాలి, మీరు చేయాల్సిన టైం టేబుల్ పూర్తిగా ఇచ్చిస్తున్నది. అంచేత అందుకే లేవగానే ఆత్మబోధ, మన గమ్యము అక్కడికి వెళ్ళాలి. అన్నీ అటు వెళ్తున్నాయి, పృథ్వీ సూర్యుడు అన్నీ కూడా రోజుకి 10,00,000 మైళ్ళ వేగంతో పరిగెడుతున్నాయి. రోజుకి 10,00,000 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. మరి మీ వేగం పెరగాలి, ఆ వేగం పెరగటానికే ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు గవర్నమెంట్ చేసింది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్, అన్ని తక్షణమే జరుగుతున్నాయి కదా. మొబైల్ ఫోన్స్తో ఇప్పుడు నేను మీరు మాట్లాడుతూ ఉంటే, ఈ వెబ్సైట్ అది ఉంటే ఈ క్షణంలో వాళ్ళు వినలేరన్నా మాట తక్షణం జరిగిపోతుంది, స్పీడ్ పికప్ అవుతుంది. కానీ కమ్యూనికేషన్స్ అంటే అంచేత మీకు నేను శాసనం చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పండి అందరికీ. ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా ఇదంతా, ఇంకా మీరు కొత్తగా ఏం ఎదుర్కోకండి. నేను చెప్పింది ఇవాళ చెప్పింది మీరు ఆచరణ పెట్టేస్తే చాలు. మళ్ళీ మళ్ళీ వినండి, ఇతరులకు వినిపించకండి. ఇతరులకు ఏం ఒక ముఖ అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. మీరు వినండి, మీరు విన్నాక ఒక గ్రూప్ మీరు తయారై మీ ఊళ్ళో వాళ్ళు మళ్ళీ కూర్చుని వినండి, మళ్ళీ కూర్చుని వినండి, మళ్ళీ కూర్చుని వినండి. అందులోనే మీకు అందుకే కొత్త కొత్త నెక్స్ట్ స్టెప్స్ మీకు అర్థమవుతాయి. 20 పుస్తకాల్లో 50 కోట్ల సంవత్సరాల ప్రణాళిక ఆయన ఇవ్వగలిగినప్పుడు, ఆయన చెప్పిందే చెప్తున్నాను నేను, ఒకటే తేడా, నేను చెప్పేదానికి ఆయన చెప్పేదానికి ఒకటే తేడా ఏంటి అంటే భాష, ఇంకా ఏమీ లేదు. ఆత్మబోధ అర్థమైంది కదా, అక్కడికి ధ్రువ నక్షత్రం పైన ఉన్నటువంటి అక్కడి నుంచి వస్తుంది, అటువైపు మనం వెళ్ళాలి. కనిష్యే వచనంతవా, ఇవాళ హే గురుదేవా నువ్వు చెప్పిన దారిలో వెళ్తాను. వెళ్తున్నావా లేదా అన్నది ఖరాబే, అదంతా ఆహారం గురించి చెప్పాను కదా, అవంతా తీసుకుంటూ వెళ్తారు. శ్వాస ఎలా పెంచుకుంటారు, ఏం జరుగుతున్నప్పుడు, సహజంగా మీరు ఉదయ ప్రాణాయామం చేస్తున్నప్పుడు సహజంగానే మీ నాభి చక్రంలోకి, మీ హృదయ చక్రంలోకి, మీ ప్రజ్ఞానానికి సూర్యకిరణాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మీరు ట్రై చేయక్కర్లేదు, అవి వెళ్తాయి. అదే మూడు శరీరాలు ధ్యానం. ఇంచేత భజన గురించి చెప్తూ ఇదంతా నేను చెప్పాను. నేను ఇది చేసుకోండి, ఇది మీరు కొంచెం మార్చుకోండి. గురువు గారి యొక్క గాయత్రీ మంత్రం జపం ఉంది, మూడు శరీరాల ధ్యానాలు ప్రతిరోజు మొత్తం క్యాసెట్ వినకండి, టైం లేదు మీకు. ఆయన మంత్రోచ్చారణ మాత్రమే ఉదయ ప్రాణాయామం, మంత్రం వింటారు, ప్రాణాయామం చేస్తారు, 12 శ్లోకాలు అది. ఇంకా పడుతుంది, భజన చేస్తున్నప్పుడు మూడు శరీరాల ధ్యానం ఉపయోగించుకోండి. మొత్తం క్యాసెట్ ఎంత, 45 మినిట్స్ సమాధి అంతక్కర్లే మీకు. ఆయన మంత్ర జపంతో స్టార్ట్ చేయండి. మంత్ర జపం అయిపోయాక 12 మంత్రజపాలు అయిపోయాక ఓం శాంతి 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 అంటే అక్కడికి ఆపేయండి. ఎందుకంటే రోజు 40 నిమిషాలు మనం ఎక్కడికి వెళ్ళాం, అంత టైం లేదు మనకి. చాలా కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. ఇదంతా గురుకులాల్లో జరగాలి, మీ ఇళ్లలో జరగాలి. భజన గురించి చెప్తున్నాను, దాని తర్వాత ఇది ఒక 10 నిమిషాల్లోనే ఎంతో అయిపోతుంది. ఈ మూడు శరీరాల ధ్యానం అర్థం ఏం చేస్తున్నాను, ఉజ్జాయ ప్రాణాయామం చేస్తున్నప్పుడు గాలి లోపలికి వెళ్తున్నప్పుడు మూడింట్లోనూ సూర్యకిరణాలు వెళ్తాయి. మీరు శ్వాస వదులుతున్నప్పుడు ఆ శక్తిధారలు బయటకు వెళ్తాయి. ఆ శక్తిధార మీ వాతావరణాన్ని మారుస్తుంది. మీరు కాదు మార్చేది, ప్రపంచం పృథ్వీ మీరు తయారు చేశారా. జరిగి మీరు ఏదో మార్చేయాలన్నక్కర్లే, ఇది చేసుకుంటే చాలు. భావంతో లేదా, అక్కడ భావం ముఖ్యం. భావం లేకుండా చేస్తే జనరల్ హెల్త్ వస్తుంది, అది వేరే విషయం. ఇది సవితా ధ్యానం అని 2వ పుస్తకంలో ఇచ్చారు ఆయన, 42వ పేజీలో ఉంది. ఇది భజనలో మీరు ఇన్వాల్వ్ చేసుకుంటున్నారు. ఇన్వాల్వ్ చేసుకున్న తర్వాత గాయత్రి మంత్రాన్ని ఒక 5 మాలలో ఎంతో మీరు మీ టైం ప్రకారం ప్రతిరోజు చేయండి. నా సలహా 5 మాలలు చాలు, మాస్టారే చెప్పారు అని అందరికీ చెప్పండి మీరు. కానీ ఎప్పుడు మూడు శరీరాల ధ్యానం లేక, మూడు శరీరాల ధ్యానంలో సరితా దగ్గర నుంచి మీరు శక్తి తీసుకుంటున్నారు, ప్రపంచానికి పనిచేస్తున్నారు. పంచం చేశాక ఓ ఐదు మాలలు గాయత్రి మంత్ర జపం చేసుకుంటారు. ఇంకా మంత్ర జపం చేస్తున్నప్పుడు మంత్రాన్ని వినండి. వింటామంటే ఏంటి, హే సవితా దేవత, నా శ్రద్ధ ప్రజ్ఞ శ్రద్ధ నిష్ట నీ వరేణ్యమైనటువంటి తేజస్సుతో నాలోని అంధకారాన్ని పోగొట్టి సన్మార్గం వైపు నన్ను నడిపించు. మీరు సన్మార్గం అనే మాట వాడకండి, పరమ పూజ గురుదేవుల కార్యక్రమాలు చేయగలరు. మాటలో తేడా ఉంది అంతా, సన్మార్గం వేరు, పూజ గురుదేవుడు చెప్పిన మార్గం వేరు, తేడా అర్థమవుతుంది మీకు. సన్మార్గం మంచి పని ఏం చేసినా కరెక్టే, అదే మేము మంచి పని చేయటానికి రాలేదు, మంచి పని చేయటానికి మేము కూర్చోలేదు, నీ పని చేయటానికి కూర్చున్నాం. కరిష్యే వచనంత దానికే గాయత్రి మంత్రంలో ధియో యో నహ ప్రచోదయాత్. మేమందరం ఒకడివి కాదు, కలిసి చేయాల్సింది, అందరం కలిసి చేయాలి. ఇలాగే ఐదు మాలలు గాయత్రి మంత్ర జపం చేసుకుంటారు. ఈ గాయత్రి మంత్ర జపం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా రెండు పనులు చేయాలి. ముందు ఒక గ్లాసు నీళ్లు పెట్టుకొని ఊతుకట్టి వెలిగించాలి. అగ్ని అంటే జ్యోతి, నీళ్లు అంటే ఆపహ. అది దేనిగా మారుతుంది, రసంగా మారుతుంది. మీ కార్యక్రమాలు రసాలు. ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో అనే మంత్రానికి లైంగిక అర్థం అది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి వరకు మొదటి మూడు శరీరాల ధ్యానం. క్లియర్గా అర్థమవుతున్నా నేను చెప్తుంది, కన్ఫ్యూజ్ అవుతున్నారా? భజన గురించి చెప్తూ మీరు ముందు గురుదేవుల వాయిస్తో మూడు శరీరాల ధ్యానం చేసుకుంటారు. క్లియర్? దాని తర్వాత ఇంకేం చేయాలి? తర్వాత మంత్రం ఆపో జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్వరం ప్రాక్టీస్ చేసుకున్నారు. దానికి ఆపహ నీళ్లు పెడతారు, కలశంలో నీళ్లు పెడతారు. జ్యోతి దీపం వెలిగించగలిగితే దీపం వెలిగించుకోండి, లేకపోతే అగరవత్తి వెలిగించినా అగ్ని ఉంది అక్కడ, అగరవత్తి వెలిగించుకోండి. వెలిగించుకున్నాక ఇంకా గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వాస్ట్గా ఏ అక్షరము పలకకుండా ఉండకూడదు. ఫాస్ట్ అంటే మేము అలాగే అపో జ్యోతి రసమృతం డెవలప్ అవుతుంది. మనలో నీళ్లు పెట్టుకున్నాం, అగ్ని పెట్టుకున్నాం, రసం. రసం అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి నిష్పత్తి అయ్యేటువంటి రసాలు, ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన ఆధ్యాత్మిక జగత్తులో చూసుకోవాలంటే మన కంటికి కనిపించరు కానీ సూక్ష్మ జగత్తులో ఉంటుంది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ మంత్ర జపం చేస్తున్నప్పుడు మీ దృష్టి ఈ ఆజ్ఞ సహస్రానికి మధ్య ఉండాలి. అజ్యతిష్ట దశాంగులం, ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంది కదా, నాలుగు అంగుళాలు. అంగుళాలు అంటే వీళ్ళని ఇంచెస్ కొలవకండి అక్కడ. ఆజ్ఞాచక్రం నుంచి నాలుగు ప్లస్ నాలుగు ఇంకో రెండు పిల్లకి వెళ్ళిపోతారు మీరు. అజ్యతిష్ట దశ అంగుళం, అక్కడ మీ దృష్టి ఉండాలి. ఏంటి దృష్టి ఉండాలి? అక్కడ ఒక ట్యూబ్ లైట్ వెలుగుతుంది. మీకు ఖచ్చితంగా మూడు నెలల్లో లైట్ వెలగటం కనిపిస్తుంది మీకు. కొంతమందికి ముందే కనిపిస్తుంది, వెలిగినా వెలిగించకపోయినా, కనిపించినా కనిపించకపోయినా జరిగే ప్రక్రియ అదే. అందుకే మాతాజీ జ్యోతి ఎవరు సాధనలో చాలా స్పష్టంగా చెప్తుంది, మీకు అనుభూతి వచ్చినా రాకపోయినా చెయ్యి. కానీ అనుభూతికి ప్రయత్నించండి. విజయ ప్రాణాయామంతో ఏమవుతుంది, కింద ఐదు వెళ్తాయి, ఇంతే విశుద్ధి, తర్వాత ఈ ఐదింట్లోంచి పైకి లేస్తుంది. మణిపూరక చక్రం నుంచి మీరు జాగ్రత్తగా గమనించుకోండి విజయ ప్రాణాయామం. మళ్ళా ఎందుకే చెప్తున్నాను, ఇంత చేయిస్తున్నాను అంటే మీరు ఇంకా వాళ్ళ చేత చేయించాలి గురుకులలో. అందుకే అంచేత నేర్చుకోండి. అది బొడ్డు దగ్గర ఏమైనా మార్పు వస్తుందేమో చూసుకోండి విజయ ప్రాణాయామం చేస్తున్నప్పుడు. పైకి లేస్తుంది బొడ్డు, బొడ్డులో నుంచి ప్రాణశక్తి పైకి లేస్తుంది. అది చెప్పాను కదా, సూర్యకిరణాలు నాడుల్లోకి వెళ్తాయి, బొడ్డు పైకి లేస్తుంది, గాలి. కానీ లోపల బొడ్డు దగ్గర లేదు మణిపూరకం. ఎక్కడుంది మణిపూరకం? వెన్నుపూసలో ఉంది, అక్కడ చూసుకోండి. పైకి వదులుతున్నప్పుడు ఏమనుకోమన్నాను? ఆ శక్తి సూర్యుడి యొక్క శక్తి ప్రపంచాన్ని నిర్దేశించే శక్తి శక్తి ఇప్పుడు మీ ద్వారా ప్రపంచాన్ని అంటే ఆటోమేటిక్గా పరిస్థితులు మారుతాయి. మీరే వెతుక్కోక్కర్లేదు, మారిన పరిస్థితులు మీరు ఉపయోగించుకోవటమే తప్ప పరిస్థితులు మీరే మార్చక్కర్లే. మనమే పరిస్థితులు మార్చగలిగితే అసలు ఆయన అక్కర్లేదు. ఇది ఎప్పుడు మూడు శరీర ధ్యానం ముందు భజన ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఏం చెప్పాను నేను? నీరు అగ్ని పెట్టుకుని ఏంటో అర్థమైందా? ఈ పిలక నుంచి ఆజ్ఞా చక్రం వచ్చిన ట్యూబ్ లైట్ వెలుగుతుంది, ఒక కాంతి. అది ప్రజ్ఞావతార కథామృతంలో చాలా స్పష్టంగా ఆయన రాశారు, చదువుకోండి. కానీ భావం ఇది, పైకి శబ్దం రావక్కర్లేదు కానీ పెదవులు కదలాలి, నాలిక కదలాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. జపం చేస్తున్నప్పుడు ఐదు మాలలు మాల పట్టుకునేనా చేసుకోండి మీరు, లేకపోతే టైం పెట్టుకోండి. వారగంట 20 నిమిషాలు టైం పెట్టుకోండి, టైం ఎక్కువగానే ఆపేయండి. కానీ అప్పుడు మీరు చేసేది ఈ శక్తి అంతా మొదట ఏమనుకున్నారు? ఇల్లేస్తోంది ఉదయ ప్రాణాయామంతో. ఇప్పుడు అది అనుకోవటం లేదు, మీరు ఇక్కడ జ్యోతి ఆజ్ఞాచక్రానికి దీనికి మధ్య జ్యోతి. అంతే, ఇప్పటికీ సుమారు 20 నిమిషాలు ఎంతో అయి ఉంటుంది. మొదట మూడు శరీర ధ్యానము, దాని తర్వాత ఇక్కడ జ్యోతి అవతారుడు జపధ్యానం. దాని తర్వాత తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే అర్ఘ్యప్రదానం చేయాలి. అది చేయకపోతే వంట వడ్డంగానే తెలియలేదు అని అర్థం. అంచేత ఆ నీరు అర్ఘ్యాన్ని ఖచ్చితంగా మీరు వీలవుతే తులసి చెట్టుకు వేయండి. కానీ ఎక్కడో ట్రైన్లోనో ఎక్కడో వెళ్తున్నారు అంచేత మీరు కళ్ళు మూసుకొని ఇంత సౌండ్ చేయక్కర్లే. ట్రైన్లో కూర్చున్నాను మీరు గాబరాబడిపోయి మామూలుగా ఇలా కూర్చొని మరి ఇందుకే చెప్పారంటే అక్కడ నీరు ఎక్కడుంది వేస్తారు, ఎవరికి అర్ఘ్యం వేస్తారు? మనసుతోనే వేయండి. అక్కడ ఇంట్లో కాదు, మనసుతో చేయాల్సింది. ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మనసుతో చేసేయండి. కానీ ఇక్కడ మనసుతో కాదు, ఆ నీళ్లు తులసి చెట్టుకు కానీ మిగతా చెట్లకి వాటికి కానీ ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి, ఏ మంత్రం చదవాలి? అర్థం ఇవ్వండి. సరే, ఈ సహస్రాంశం అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భజన దీంట్లో అయిపోతుంది. ఇంకా మీకు కాస్త ఇంట్రెస్ట్ ఉండి అది ఉండి ఇంకా టైం ఇవ్వగలిగిన వాళ్ళు, అరగంట కాకుండా గంట ఇవ్వగలిగిన వాళ్ళు, మీరు కావాల్సినటువంటి పారాయణ ఏమైనా చేసుకున్నా ఏం చేసుకున్నా చేసుకోవచ్చు. అది చేస్తే భజన అయ్యి మధ్యాహ్నం 3 గంటలకి మనన చేశానా లేదా అలాగా. పొద్దున్నుంచి భజన అయిపోయాక ఇంకా మీ ఆఫీస్ వరకు దేనికో వెళ్తారు, మీ పనులు చేస్తారు, మీ డైలీ లైఫ్లో ఏదో చేస్తారు. మీరు చాలా అవేర్నెస్లో ఉండండి. ఇది ఎంత పవర్ఫుల్ టెక్నిక్ అంటే మీ జీవితాలు మారిపోతాయి, మీ పరిస్థితులు మారిపోతాయి, మీరు అనుకొని ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నా జీవితంలో జరిగిన ఒక ఇది చెప్తాను నేను. నాకు 2 పుస్తకాలు కావాల్సి వచ్చాయి. నేను నా లైబ్రరీలో లేను, ప్లస్ ఆ లైబ్రరీలో ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. మీకు తెలుసు కదా నా లైబ్రరీ పరిస్థితి. అందులో 2 పుస్తకాలు వెతకాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్లస్ పుస్తకాల పేర్లు కరెక్ట్గా తెలియదు నాకు, అవి కూడా చిరిగిపోయిన పుస్తకాలు, ఎక్కడున్నాయో తెలియదు నాకు. సరే, ఎక్కడ బయటకు వెళ్ళాను నేను, అక్కడ 2 పుస్తకాల గురించి అనుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి నా టేబుల్ మీద ఉన్నాయి 2 పుస్తకాలు. ఎవరు తీసి పెట్టారో నాకు తెలియదు. ఇలాంటివి అనేక చమత్కారాలు జరుగుతుంది, నేను లెక్క చెప్పలేను మీకు. ఎన్నో అంచేత ఈ సవితాశక్తి ఎప్పుడైతే ఉజ్జయ ప్రాణాయామంతో అది వెళ్తుందో పరిస్థితుల్ని మారుస్తుంది. అది నువ్వే అవస్థపడక్కర్లే, పరిస్థితులు అనుకూలించకలేదని అర్థమైంది కదా. అలా జరిగిందా లేదా? భజన చేసి మీ ఆఫీస్ వరకు, మీ డైలీ వరకు దానికి వెళ్తే ఈ చమత్కారాలు జరుగుతున్నాయా లేదా? ఖచ్చితంగా జరుగుతాయి. జరగకపోతే గాబరా పడకండి, ఎందుకంటే మీరు అచ్చూస్తూ కూర్చుంటే మీరు పని చేయటం లేదని అర్థం. అవి సహజంగానే జరుగుతాయి. అంచేత కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకి మననం చేసుకోండి. ఆత్మలాగా ప్రవర్తించానా లేదా? పరమ పూజ్య గురుదేవుడి యొక్క శిష్యుడిగా ప్రవర్తించానా లేదా? ఎప్పుడు ఆయన ఎవరిని కఠోరవచనం మాట్లాడలేదు, ఎవరిని కోంపడలేదు బయట నుంచి వాళ్ళని. ఆయన ఏం చెప్పాడో మీకు చెప్పాను కదా, ఆయన ప్రసాద్ గారు దాన్ని హైలైట్ చేశారు. పుస్తకం వాళ్ళని తీసుకున్నారు, ఇంకా తీసుకోలేదా? తీసుకున్నవాళ్ళు అది కాదు, పుస్తకంలో ఆ బొమ్మ తీయండి అని. అందుకు నేను చెప్పగానే ముందు తక్షణం చేయటం నేర్చుకోండి, ఆ బొమ్మ తీయండి. పేజీ నెంబర్ ఎంతమ్మా ప్రసాద్? అదే బొమ్మ, అదే శ్రీరామ్ శర్మాచార్య బొమ్మ ఉందమ్మా, నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఈ పేజీ చూసుకోండి. గురుదేవులు ఒకే మాట అన్నారు, నాకంటే తెలివైన వాడు, తెలివైన గురువు ఉన్నాడంటే ఒప్పేసుకోండి. ఖచ్చితంగా నాకంటే తెలివైన వాడు గురువు ఉన్నాడు, నాకంటే ఎక్కువ సాధన చేసేవాడంటే గ్యారంటీగా ఉంటాడు. నాకంటే ఎక్కువ బాగా చెప్పే లోకేకి తుమారే గురువు సేవడా కోయి జ్ఞానే హైతో మాన్యాను. నీ గురువు కంటే మా గురువు చాలా జ్ఞాని అంటే ఒప్పేసుకోండి, గ్యారంటీగా నాకంటే ఎక్కువ జ్ఞానం ఉంది. ఎది కోయి కహే తుమారే గురువు సేవడా కోయి దుసరా తపస్వే వస్తుంది సమర్థే తో మీ మాన్యాను. నీ గురువు కంటే కూడా సిద్ధుడు సమర్థుడు తపస్వి ఉన్నాడంటే ఒప్పుకోండి. పరి అది కోయి కహికి తుమారి గురువుసే జాదా ప్యార్ కర్నే వాలా హై తో కభీ మత్ మాన్న. కానీ నీ గురువు కంటే కూడా నా గురువు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తాడంటే ఒప్పుకోకు, నేను మిమ్మల్ని ప్రేమించినంతగా అవడు ప్రేమించలేడు. మేరా శరీరకే రహనే పర్ ఓ శరీరకే నా రహనేకే బాధి, నా శరీరం ఉన్నా లేకపోయినా ఆ ప్రేమ నిరంతరము మీకు వర్షిస్తుంది. భావన మననం చేసుకోండి. మధ్యాహ్నం 3 గంటలకి ఏమైంది అంటే అది అమృత వేళ ప్రతిరోజు 3 గంటలకి అమృతం అయినటువంటి ఆ కండిషన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీస్ వర్క్స్లో దాంట్లో ఆ టైంలో బిజీగా ఉంటారు. అప్పుడు ఎప్పుడో వీలైనప్పుడు మననం చేసుకోండి, డైరీకి వచ్చేయండి. ఇప్పుడు అర్థమైంది కదా, ఆత్మబోధ తత్వబోధ భజన మనన ఇది మీ రెగ్యులర్ రొటీన్ అవ్వాలి. ఆత్మబోధ లేస్తున్నప్పుడు భజన అర్థమైంది కదా, ఏం చేస్తే టిక్కు పెట్టుకోవాలా. దాని తర్వాత మనన ప్రేమ, గాడ్ ఈజ్ లవ్ అని నోట్స్ అంటాను కాదు. ప్రేమ అన్నదానికి ఒకటే ఒక నిదర్శనం ఏంటి అంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తావు, వాడు ఏం చెప్పినా చేస్తావు. ఒక కలెక్టర్ ఉన్నాడు, చాలా ఏమంటారు కర్కోటకూరు లాంటి కలెక్టర్, రిజిడ్ స్ట్రిక్ట్. ఇంటికి వచ్చాడు మనవడు, తాత నువ్వు గురువు అవ్వాలి. అవుతాడా కూడా, అవుతాడా కూడా, అది ప్రేమ అంటే అదేంది కదా. మీ జీవితాన్ని అలా చూసుకోండి. ఇతరులకి మీరు గొప్పగా చెప్పుకోకండే, వాళ్ళని మేము చాలా గొప్పవాళ్ళం కాదు, వాళ్ళకన్నా మీరే జీవించండి. ఒకటే మీరు నో అనేది ఎప్పుడు అంటే గురువు యొక్క ప్రణాళికే ఎగేనిస్ట్ అవుతాయి. అలాంటి అసలు గురువు యొక్క ప్రణాళికే తెలియని వాడు ఎగేనిస్ట్ అవుతుంది, వాడి ఇష్టం. అర్థమైంది కదా, మననకి చెప్పాను నేను. దాని తర్వాత ఈ 4 అయిపోయాక ఇప్పుడు అర్థమైంది కదా, టిక్కు పెట్టుకోవటం కష్టమేం కాదు కదా. ఆత్మబోధ తత్వబోధ అంటే రాత్రి పడుకునేటప్పుడు నేను ఏం చేశాను, శరీరం లాగా జీవించానా, ప్రాణమే శరీరం లాగా జీవించానా, మనోమే శరీరం లాగా జీవించానా, విజ్ఞానమే శరీరం లాగా జీవించానా, ఆనందమే శరీరం నిర్మించినది 5 తత్వాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, అది తత్వాలు, 5 తత్వాలు. మీకే తెలుస్తుంది వాళ్ళు మీరు ఎప్పుడు ఏమని చేశారు. 90% ఆత్మవిశ్వాసం. మీరు అసలు చాలా పనులు మీరు చేస్తున్నారు లేదు కూడా తెలియదు. తత్వబోధ జరగాలి. అంచేత మీరు పడుకున్నప్పుడు గబగబ గబ గబగబ టిక్కు పెట్టుకోండి, మంచిది లేదమ్మా, థ్యాంక్ యూ, కరెక్ట్గా. ముఖ్యంగా పిల్లల మాటల్లో మనకి చాలాసార్లు గైడెన్స్ దొరుకుతుంది, మీకు అది తెలియదు. వాళ్ళు మనకి చెప్పటం ఏంటి కాదు, వాళ్ళే మనకి చెప్తారు. ధ్రువుడు ప్రహ్లాదుడు ఎంత వయసు వాడు? 5000 సంవత్సరాల వయసు సార్? 10000 సంవత్సరాల వయసు? 5000 సంవత్సరాల వయసు. వాళ్ళు ఇప్పటికే మనకి మార్గదర్శనం చేస్తున్నాడు ధ్రువుడు. వాళ్ళు ఇందాక నారాయణ పాట పెట్టావా ఒకసారి పెట్టు, అంటే నాకు కొంచెం బ్రేక్ కావాలి. కానీ జాగ్రత్తగా వినండి, మనస్ఫూర్తిగా వినండి. ఎందుకంటే ఏదో పాఠానికండి మీరు అవ్వాలి. అలా ప్రహ్లాదుడు అలాంటి తండ్రి అలాంటి గురువులుగా ఆ మార్గంలో వెళ్ళగలిగినప్పుడు మనం ఎందుకు వెళ్ళలేము? ఆ ఉదాహరణ అర్థమైందా? నాకు అనుకూలమైన వాతావరణం లేదంటారండి. ప్రహ్లాదుడికి అయ్యే అనుకూలమైన వాతావరణం ఉంది. మంత్రం అంటే మనం ఏం చేసేది? కరెక్ట్గా అలా చేసుకుంటున్నావు లేదా రోజల్లో చూసుకునేది మంత్రం, మనం ఏం చేసుకునేది? మనన త్రాయతీతి మంత్రం. కానీ మనం నారాయణ కాదు, అల్లా శ్రీరాముణ్ణి మన గురుదేవుణ్ణి ఆకర్షించుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ పిల్లవాడు లైన్ పడి సమర్పణ ముఖ్యం. కరెక్ట్గా లేదని కాదు, మనం కరెక్టే. అది భజన, మనన. తత్వబోధ పడుకునేటప్పుడు ఐదు శరీరాల గురించి ఆలోచించుకుని మనం అలా జీవిస్తున్నాము లేదా. ముఖ్యంగా ఏమని జీవిస్తున్నది? ప్రేమ. ప్రేమమయుడు అన్నదాని ప్రూఫ్ ఏంటంటే మనవుడు చెప్పిన మాట స్ట్రిక్ట్ కలెక్టర్ వింటాడు. అంతే తప్ప స్ట్రిక్ట్ కలెక్టర్ కనుక నువ్వు నా మాట ఏమంటే ప్రేమ కలిసింది నమ్మో అంచేత ఇతరులు మారిపోవాలని కాదు, వాళ్ళకన్నా మీరు జీవించండి. ప్రేదాలు తండ్రికి ఎక్కడైనా అడుగు తిరిగి విషం పెడుతూ ఉంటే, కొండల మీద దూషిస్తూ ఉంటే, ఎప్పుడైనా ఒక్కసారి అయినా అడిగాడు, నారాయణ నేను ఎన్నిసార్లు పిలుస్తున్నాను, ఇదా నా పరిస్థితి. మీరు ఒకసారి గాయత్రి మంత్రం చేసి గాయత్రి నాట్యం చేసిందంట, ఇంకేం ప్రేమ? తక్కువగా ప్రేమ ఉందా లేదా? ప్రేమగా నేను జీవించగలిగానా లేదా? ఇది డే టు డే. ఇదంతా దేనికి చూపిస్తున్నాను నేను అర్థమైందా? మీ ఇల్లు ఈ పాటలు ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి పాటలు రోజుకో పాటే, అన్ని పాటలు ఉన్నాయో అద్భుతంగా ఉంటాయి. ఇంకేత మళ్ళా మీకు పాడేవాళ్ళు లేరు, ఏం లేదు, నాకు పాట రాదని ఉపయోగించుకుంటున్నా. బాగానే ఉంది కదా. ఆర్తి రావాలి, కావలసినవి ఉన్నాయి. దాని తర్వాత ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము మీలో ఉన్నాయా లేదా? మొట్టమొదటి ఏంటంటే ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. పిల్లవాడిని చదివించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడతాం, అవునా కదా? లేని వాళ్ళు ఏం చేస్తారు? అప్పు తెచ్చుకుని అది తెచ్చుకుని చేస్తారు. ఏంటి కారణం? అప్పుడు సరే, తర్వాత పదేళ్ల తర్వాత ఏడేళ్ల తర్వాత అది మీకు సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. అంచేత ఈ క్షణంలో మీకేం లాభం అయింది? అది రాక్షసులు ఆలోచించారు. అందుకే భగవద్గీతను కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. రెండు రకాలైనటువంటి సుఖాలు చెప్తాడు. ఇంద్రియ సుఖాలు ఆ క్షణంలో మీకు ఆనందం ఇస్తాయి. సాత్విక సుఖం అప్పుడు విషయంలో ఉంటుంది, తర్వాత ఆ అమృతాన్ని పట్టుకోగలిగే ఇంత జ్ఞానంగా జీవించావా లేదా, ఎక్కడ నువ్వు తప్పు చేసావు ఇవాళ, ఆ క్షణం సుఖం కోసమని చేయవలసింది చేయకుండా మానేశావా లేదా, ఇంగిత జ్ఞానం పనిచేసిందా లేదా అవేర్నెస్లో ఉండండి. అర్థమైంది ఇంగిత జ్ఞానం గురించి. తర్వాత డైరీలో ముందు పేజీలో ఉంది, అది చదివించి చెప్పే టైం లేక నేను హింస డైరెక్ట్ కానీ. ఇంగిత జ్ఞానం అంటే అర్థమే కదా, ఏ పని చేసినా ఎవరితోనూ నువ్వు మాట్లాడుతున్నావు. ఓ స్నేహితుడు వచ్చాడు, నువ్వేదో పని చేసుకుంటున్నావు. ఒక్కొక్కసారి అతనితో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ అవుతుంది తర్వాత జరగబోయే దానికి. పూర్వకాలంలో పెళ్లిళ్ళు చాలా ఈజీగా జరిగేవి. ఎందుకో తెలుసు, అందరూ పెళ్లిళ్ళకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఎవరికి పెళ్లిళ్ళకి వెళ్ళటం లేదు, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు జరగటం లేదు. నాటు కోసుకో, నువ్వు ఎవరి పెళ్లిళ్ళకి వెళ్ళావు? వెళ్ళాక నేను చూసేది ఏంటంటే క్యూ చూశాను, తింటున్న వాళ్ళని తినేయకుండా లిటరల్గా చూశాను. మీరు చూశారో లేదో నాకు తెలియదు, కానీ చాలా చోట్ల వెళ్తే పెళ్లి కోసం ఎవడో వెళ్ళదు. ఈ భోజనాలు కదా, తింటున్న వాళ్ళని తినేయకుండా ఇంటి తగ్గాను. మనం దేనికి వెళ్ళాము? పెళ్లికి వెళ్ళాము. పెళ్లిలో నీ పార్టిసిపేషన్ ఏంటి? నా పార్టిసిపేషన్ ఏముంది అంటావు, లేదు కనుక ఉండదు. పార్టిసిపేట్ చేస్తే చాలా ఉంటుంది పెళ్లిళ్ళలో. నేను చాలాసార్లు చెప్పాను, పెళ్లి కావాల్సిన పిల్లలు వాళ్ళు ఉంటే ఒకే ఒక ఫార్ములా, ఇంతవరకు ఆ ఫార్ములా ఫెయిల్ అవ్వడం నేను చూడలే. అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అది కాకపోతే వాళ్ళు ఏం చేయాలంటే పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళే అమ్మాయిని మంచి ఫ్రెండ్ అండి. వడ్డనాది చేయడానికి టాలెంట్ కావాలి, ఏముండాలో తెలియాలి, ఏం వాళ్ళు అదంతా మీకు అక్కర్లే. మంగు పట్టుకుని నీళ్లు పడింది, ఖాళీ గ్లాసులు ఉండకుండా చూసుకోండి. ఐదు సార్లు చేయండి ఐదు పెళ్ళిళ్ళకి. ఈ కాలంలో ఐదు పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు ఆగాలి? ఫైవ్ డేస్లో ఐదు పెళ్ళిళ్ళు అటెండ్ అయిపోవచ్చు. మీరు మన బంధువుల పెళ్ళిళ్ళు వాటిలో ప్రతి సంవత్సరం ఎక్కడొక్కడ జరుగుతుంది. ప్రూఫ్ కానీ ఈ పనులు చేయండి మీరు
పిచ్చేవాళ్ళలాగా.
వెరీ గుడ్. భావం అర్థమైందా? చాలా సింపుల్ సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. పూర్వకాలంలో ఇవి చేసేవాడు, రిజల్ట్స్ వచ్చేవి. ఇప్పుడు పెళ్లికి వంట కూడా చేయటం లే, చెక్బుక్ వాడిపోతుంది అర్థం. మీరు తెలుసుకోలేదు ప్రకృతిలో పెళ్లికి భోజనం ఎవరు ఉండారో వాళ్ళకి ఫలితం వస్తుంది అని తప్ప ఎవరు వండారో ప్రకృతికి ఏం తెలుసు? వీడు వండాడా టిక్. ఇంగిత జ్ఞానం గురించి చెప్తున్నా ఇదంతా అర్థమైనా? మీరు ఎక్కడ దాన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా, ఇంగిత జ్ఞానం తర్వాత నిజాయితీగా దాన్ని చేస్తున్నారా లేదా? తెలిసి మీరు ఆచరించకపోతే ఏం లాభం? నిజాయితీ కాదండి. ఆమిష్టి మీరు ఇష్టం చెప్పండి, దాని తర్వాత బాధ్యత ఒకటి మీరు స్వీకరించటం నేర్చుకోండి. ఎవరైనా ఒక పని చెప్తే బాధ్యతగా చేయండి, నేను తీసుకుంటున్నాను ఆ బాధ్యత, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అనే దమ్ము ఉండాలి. మనకి బాధ్యతలు తీసుకోవటం రాదు. నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది, పేపర్లు చూస్తుంటే యాక్సిడెంట్ అయిపోయేసారు కదా ఓ మీటింగ్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, ఎవడు రెస్పాన్సిబుల్? గార్డు, డ్రైవరు, ఆ లైన్లో ఉన్నటువంటి, నాకు కరెక్ట్గా తెలియదులే, ఎవడో ఉంటుంది కదా బాధ్యత, స్టేషన్ మాస్టర్ను ఎవరు ఉంటారు కదా, దే రెస్పాన్సిబుల్. వాళ్ళు రెస్పాన్సిబుల్ చేయకుండా మీటింగ్ వేయటం ఏంటి ముందు తప్ప? తర్వాత మీటింగ్ వేస్తా ఉన్నారు తప్ప నేను ఎప్పుడు మీటింగ్ రిజల్ట్స్ ఎప్పుడు చదవలే పేపర్లు. బాధ్యత తీసుకోవటం నేర్చుకోండి. లాల్ బహదూర్ శాస్త్రిగా పనిచేసాడు, ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, సమ్ రైల్వే మినిస్టర్ గారు మినిస్టర్ గారిని పనిచేస్తున్నాడు. యాక్సిడెంట్ అయింది అక్కడ, హీ రిజైన్డ్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎక్కడో యాక్సిడెంట్ అవుతే మినిస్టర్ ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, కానీ మినిస్టర్ రెస్పాన్సిబుల్. ఇంట్లో ఏ కలాట జరిగినా ఫ్యామిలీ హెడ్ ఇది రెస్పాన్సిబుల్, అవునా కాదా? విధంగా చేశాడు. మీరు వీళ్ళు వాళ్ళు కూడా వద్దు అన్నారు. మీదేంటి అయ్యా మీరు కాదు అన్నారు. తర్వాత ఏమైందో తెలుసుకో, ట్రైనింగ్ స్టేడ్ బాధ్యత తీసుకోవటం నేర్చుకోండి. బాధ్యత నిర్వర్తించారో లేదో చూసుకోండి. చిన్న చిన్న బాధ్యతలు తీసుకోండి చాలు. పెద్ద పెద్ద బాధ్యతలు ఎప్పుడో కానీ రావు. చిన్న చిన్న బాధ్యతలు ఎన్నుకున్నాం. ఇంట్లో బాత్రూమ్స్ నేను కడుగుతాను, మీరేం చెప్పకండి, నేను బాధ్యత తీసుకోను, కడగండి. మీకు తెలియదు శ్రీరామకృష్ణ పరమహంస హరిజన వాడికి వెళ్ళి తన జుట్టుతో కడిగేవాడు. తెలుసా, మీరేం చదవదు అదంతా, విన్నారా కనీసం ఈ మాట? నేనే చెప్పాను, మీరు ఎప్పుడైనా చదివితే కనీసం పోనీ రండి, నేను చెప్పిందేనా గుర్తుంది. ఇలాంటి ఆయన జీవితాలలో టాయిలెట్స్ కడగటం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నానిపోతాయి, నాటు పోసుకో. మళ్ళీ చేసేస్తున్నా నీ జీవితంలో మళ్ళీ నానిపోతాయి. ఆచరణ చాలా ముఖ్యం. ఇప్పుడు బాధ్యత అంటే కదా, ఏంటి చిన్న చిన్న బాధ్యతలు. నా గది నీట్గా ఉంచుకుంటాను, నేను అన్ని ఇవాళ కరెక్ట్గా అనుకోండి, లేపక్కర్లేదు, వెరీ గుడ్. అది మీరు నారాకోడులో కాకువాయిలో గురుకులం గురించి చెప్తున్నాను, ఇది లెక్చర్ ఏమిటంటే ఇది నేర్పండి వాళ్ళకి. క్లీన్గా ఉంచండి మీ ఇంటిని, క్లీన్గా ఉంచుకోండి. ఇంటిని క్లీన్గా ఉంచుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. నువ్వు ఉండే చోట క్లీన్గా ఉంచుకోండి, నీ గదిని క్లీన్గా ఉంచుకోండి, పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉంచుకోండి, పర్ఫెక్ట్ ఆర్డర్ ఉండండి. అది బాధ్యత అంటే. అంతే తప్ప బాధ్యత బయట ఎక్కడి నుంచో తీసుకుని నేను రైల్వే మినిస్టర్ని అవుతానండి, యాక్సిడెంట్ అవుతానండి, నేను రిజైన్ చేస్తానండి, కానీ ప్రైమ్ మినిస్టర్ అవుతానా, ఇంప్రెషన్ అని అడగండి. బాధ్యత అర్థమైందేనా, కానీ ఈ బాధ్యత అది చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి. ధైర్యం మీరేం ప్రపంచాన్ని చాటు చెప్పుకోగలే ధైర్యంగా నేను చేయగలుగుతున్నాను కదా. చిన్న చిన్న పనులు కరెక్ట్గా చెప్పింది. బట్టలు ఆరేసేటప్పుడు బట్టలు నీట్గా సాగదీసి, నేను చాలాసార్లు చెప్పుకుంటాను ఈ విషయం. ఇది నేర్పించండి మీ ఆశ్రమాలలో, ఇళ్లలో, నారాకోడులో ఇవి నేర్పించండి. ఇవి ఆచరణ. గురువు గారు కూడా అదే నేర్పించారు. నేను మొదటిసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరికీ ఏదో చెప్పాడు, మీ పుస్తకాల షాప్లో కూర్చొని పుస్తకాలు చాలా, నన్ను తీసుకెళ్ళి టాయిలెట్లో వచ్చి, నువ్వు ఈ వారం రోజులు టాయిలెట్ వదిలి రాకు అని. అంటే అంత మలబద్ధకం ఏం లేదు అని చెప్పలేదు. ఎవరు వెళ్ళినా నువ్వు క్లీన్ చేయి. నేను బయట ఉండేవాడిని, అవడానికి వస్తే తర్వాత ఏడు రోజులు చేసింది. దాని తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు మీకు అదంతా నా పర్సనల్ ఇవి జత. ఇంట్లో టాయిలెట్స్ క్లీన్గా ఉంచుకోండి, మీరేం బయటకు వెళ్ళక్కర్లేదు. అంటే ఇది నేర్పండి అమ్మా ఆశ్రమాలలో, మీరు ఇవి నేర్పండి. గాయత్రి మంత్రం చెప్పం అది చేసి అవడైనా చేయిస్తాడు. ఈ జీవిత విధానం నేర్పటండి. ముందు మన ఇళ్ళలో చూసుకుందాం, మళ్ళా మనం మా బాబాయికి చెప్తాను అనేది. నువ్వు చేయి, నువ్వు చీపురు పట్టుకు పోయి. మొదటి రోజు చేశాక తర్వాత నువ్వు చీపురు పట్టుకో అక్కర్లేదు అని నేను గ్యారెంటీ ఇస్తున్నా. పిల్లలు ఎవరు అలా ఏం వదిలేదు ఇళ్ళలో, మనం చెయ్యం కనుక. నీట్నెస్, బట్టలు ఆరేసేటప్పుడు, వంట చేస్తున్నప్పుడు. వంట చేసామంటే ఎంత కిచెన్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అదొక ఎగ్జాంపుల్ అనమాట, ఉదాహరణగా అనిపిస్తుంది. ఎంత భ్రష్ట ప్రదేశం, ఎంత అంగీయంగా ఉంటుంది ప్రదేశం అంటే అది. కానీ భారతదేశంలో వివేకానంద మార్కులు ఇచ్చాడు ఆయన, పాప ఇప్పుడున్న వంటశాలలు చూడలేదు. కానీ ఒకటి మాత్రం షూర్, చాలా నీట్గా ఉంటాయి. ఇంటికి ఇప్పుడు ఎవరు వంటింట్లోకి వెళ్తాం లేదు కదా, చాలా నీట్గా ఉంటాయి. బయట నుంచి తెప్పించుకోవడం ఆ విధమైన నీట్నెస్ నాకు అక్కర్లేదు అని చేత ఆ క్లీన్లీనెస్. ఇదంతా బాధ్యత గురించి చెప్తూ చెప్పాను. దాని తర్వాత ధైర్యం, ఇదంతా ఆచరించడానికి ధైర్యం కావాలి. నేను చాలాసార్లు చేసి చెప్పాను. దాని తర్వాత ఆయన ఎవరు ప్రెసిడెంట్ జైల్ సింగ్, ఆయనకేం శిక్ష వేశారు తెలుసు అంత, గురుద్వారా దగ్గర చెప్పులు లైన్లో పెట్టమన్నారు. తెలుసండి, ఇది తెలియదు అందుకు. చెప్పులు చెప్పులు లైన్లో పెడితే నువ్వు చెప్పింది ఇతరులు చేస్తారు అన్నది గుర్తుంచుకో. దాని పేరు చెప్పు, చెప్పు అంటుంది అది, చెప్పు అంటుంది. చెప్పితే కదా మీరు చెప్పులు లైన్లో పెడితే మీరు చెప్పింది అందరూ చేస్తారు. అందుకని గురువు పాదుకలు తీసుకెళ్తాం, నువ్వు చెప్పు బాబు నేను చేస్తాను. గురువు పాదుకలు ఎక్కడ పడేస్తారు, నాకు చాలా ఆనందం అనిపించింది ఒక చోట. గురు పాదుకలు ఎక్కడ ఉన్నాయంటే టాయిలెట్ వెనక అతడి పడి ఉన్నాయి. ధైర్యం కావాలి, దానికి కావాల్సినటువంటి ఇది ధైర్యం ఉంటే ఇప్పుడు అర్థమైంది కదా మార్పులు వేసుకోవటానికి. నేను ఎంత ధైర్యం అంటే సాహసాలు కాదు, నేను అనుకున్న నియమాన్ని ఫాలో అయ్యానా లేదా దానికి ధైర్యం కావాలి. బయట చెప్పులు నయం లేకపోతే నువ్వు బయట వెళ్ళి చదవటానికి చాలా ధైర్యం కావాలి. ధైర్యం అంటే అర్థమైంది కదా, నేను యుద్ధం చేయటం ఆ ధైర్యం గురించి మాట్లాడాలి. ఆ ధైర్యం మీద టిక్కులు పెట్టుకొని ఈ నాలుగు ఇంగిత జ్ఞానము నిజాయితీ బాధ్యత ధైర్యాన్ని గురువు గారు ఒక మాట వాడారు. ఇందులో మీరు చదువుతారని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన యమ నియమాలు ఇప్పుడు అనవసరము. చాలా స్పష్టంగా అయితే ఇవి కావాలి, మీకు తేడా అర్థం కదా. సత్యం మాట్లాడటానికి ధైర్యం చాలా ఈజీగా వస్తుంది దమ్మున్నవాడికి, కానీ అందరూ లోపల కూర్చుని ఉంటే చెప్పులు తీసుకెళ్ళి సర్దటానికి చాలా ధైర్యం కావాలి. దానికంటే మీకు ఆ భావం అర్థమైందో లేదు. దీన్ని ఆయన ఈ నాలుగింటిని కలిపి వర్చస్సు అన్నాడు. ఈ వర్చస్సు ఈ నాలుగు కదిలినప్పుడు బ్రహ్మ వర్చస్సుగా మారుతుంది మీ జీవితాల్లో. బ్రహ్మవర్చస్సు సంస్థానమే హరిద్వార్లో ఉంది, అది ఎలా ఉంటుందో ఒకసారి అణువు అణువున చూడండి. ఆ పాటల్లోనైనా ఉండండి, అణువు అణువులో ఉన్నటువంటి ఆ దైవత్వం అమృతత్వం త్యాగ సేవ ద్వారా వస్తాయి, చూడండి ఎలా ఉంటుందో. అంచేత ఈ వర్చస్సు మీకు ప్రతిసారి నేను ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తున్నాను, నిజాయితీగా చేస్తున్నాను, బాధ్యతగా చేస్తున్నాను, ధైర్యంగా చేస్తున్నాను, టిక్కులు పెట్టుకోండి. ఇది ఆ విష్ణుపాదము అక్కడికి హిరణ్య గర్భం చూపిస్తానే, ఆ హిరణ్య గర్భం నుంచి వచ్చే సూర్యుడు, ఆ సూర్యుడు జ్యోతి ఓంకారంలో లీనమై ఉన్నాయి. ఆ ద్వారాలు తెరుచుకోవాలి. ఇంకా పాట జాగ్రత్తగా అని అర్థం చేసుకోండి, ఆ పాటలో ఉన్న అర్థం చూపిస్తాం దాన్ని. Sadar, sadar.